మహాభారతంపై శృంగేరి శంకరమఠ పీఠాధిపతి పరమపూజ్య శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామివారి అనుగ్రహ భాషణం.
శారదా శారదాం భోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాత్. వేదవ్యాస మహర్షి విరచితమైన మహాభారతాన్ని సమస్త జనులు శ్రవణం చేయటానికి ఒక విశేషమైనటువంటి ఉత్తమోత్తమమైనటువంటి సందర్భం ఈనాడు కలిగింది. ఆ మహాభారతాన్ని సంహిత అని ఆంధ్ర మహాభారత కర్తయ్యైనటువంటి నన్నయ్య భట్టారకుడు మహాభారత సంహిత రచన బంధురుడయ్య జగద్ధితంబుగన్ అని చెప్పాడు. దీన్ని సంహిత అని పిలిచాడు అని అంటే ఎంత గౌరవం ఈ మహాభారతం మీద మన ప్రాచీనులు కలిగి ఉండేవాళ్ళనేది వ్యక్తమవుతుంది. అటువంటి మహాభారతాన్ని ప్రవచనం చేస్తూ ఉండే చంద్రశేఖర శాస్త్రి గారికి ఈ మహాభారత ప్రవచనాన్ని ఏర్పాటు చేసినటువంటి వారికి ఈ మహాభారత ప్రవచనాల్ని అత్యంత శ్రద్ధతో శ్రవణం చేస్తూ తమ జీవితాల్ని పవిత్రం చేసుకుంటూ ఉన్నటువంటి శ్రోతలకు మా పరిపూర్ణమైన నారాయణ స్మరణ పూర్వక ఆశీర్వాదములను తెలియజేస్తూ ఈ మహాభారత ప్రవచనాలు శ్రోతలకు అత్యధికమైనటువంటి ఉపకారకములగుగాక ఈ ప్రవచనములను శ్రవణం చేసినటువంటి భక్తులు తమ జీవనములను ధర్మమయములు నొచ్చుకొందురుగాక అని కూడా ఆశీర్వదిస్తూ నేటి ప్రవచనం ప్రారంభమవుగాక అని శాస్త్రి గారిని ఆజ్ఞాపిస్తూ ఉన్నాం.
శృంగేరి శంకరమఠ ఆస్థాన విద్వాంసులు, పౌరాణిక సార్వభౌమ బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి మహాభారత ప్రవచనాలు మీకు సవినయంగా సమర్పిస్తున్నాం.
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. వాగీశాబ్జాస్సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యాస్యుస్తన్నమామి గజాననం. మాలాం కుండీం చ డమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యగం. అభ్రశ్యామ పింగ జటాబద్ధ కళాప ప్రాంశుర్దండీ కృష్ణ మృగత్వత్పరిధాన సర్వాన్ లోకాన్ పావయాన కవి ముఖ్య పారాశర్య పర్వసు రూపం వివృణో. వ్యాసం వశిష్టనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాదందపోనిధిం. అచతుర్వదనో బ్రహ్మాద్విబాహురపరో హరి అపాలలోచన శంభుర్భగవాన్ బాదరాయణ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఛాయాయాం పారిజాతస్య హేమ సింహాసనోపరి ఆసీనమంబుదశ్యామమాయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్భాగం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చైవ తతో జయముదీరయే. ఈరోజు జగద్గురువుల దివ్య ఆశీర్వచనంతో శారదాంబ దివ్య సన్నిధానంలో శ్రీ మహాభారతం అనే విషయం మీద 9 రోజులు మాట్లాడుకునే అవకాశం పరమేశ్వరుడు ప్రసాదించాడు. మహాభాగ్యం. నేను ప్రవచనాలు విరమిద్దాం అనుకున్న సమయం మొదలుపెట్టి 60 ఏళ్ళు అయ్యి దేనికైనా ఒక అంతం ఉండాలి. ప్రవచన షష్టి పూర్తి సంవత్సరం ఇది. అందరూ జగద్గురువుల దర్శనాన్ని శృంగేరి వెళ్ళటం శ్రీవారు నన్ను కొట్టుకొట్టి అయ్యారు, ఆదేశించారు. 18 రోజులు చెప్పాలంటే అన్నారు ఎక్కడ భీముడు ఒకసారి హనుమంతుడిని చూశాడు అరణ్య పర్వం అనుగ్రహించాడు. తమ్ముడు కదా, ఏం కావాలి కోరుకున్నాడు. ఒక్కటే కోరుకుంది, ఆనాడు నీవు సీతా దర్శనానికి ఆ లంకా పట్టడానికి వెళ్ళేటప్పుడు ఎగిరే ఆ రూపం ఆ వేగం అది ఒక్కసారి చూపించుకుంటాడు. ఏది జరగదు అది అడిగేవారు ఆ కాలమూక అది నేను చూపించలేదు, నువ్వు చూడలేదు. ఆ సమయం అది ఈశ్వరానుగ్రహం. 32 రోజులు చెప్పాము మహూ కాలేజీ గ్రౌండ్లో వెంకటేశ్వరు గారి ఆడియో వీడియో పెట్టారు. 8 ఏళ్ళు ఇప్పుడు అది ఇప్పుడు చెప్పమంటే 40 అవుతుందా. నేను అట్లా చెబుతాం అనుకున్నాను, మీరు ఎక్కడిగా పాత మేడం. ఇప్పుడంతా వెరైటీలు మారే ఉంటుంది, అట్మాస్ఫియర్ వెరైటీస్ అన్నీ మారుతున్నాయి చకచకాలుగా. నేను ఇంకా గమనిస్తా 60 ఏళ్ళు ఒకే ఫీల్డ్ మీద నిలవగలిగానంటే అది గురు కటాక్షం. 10 ఏళ్ళకల్లా ఆ ప్రొనౌన్సియేషన్ సంభాషణ శైలి భావాలు మారుతాయి. బాగా అర్థం చేయండి, నేను ఇలా రీసెర్చ్గా దృష్టిలో పెట్టుకొని చెబుతున్నా. అందుకని 10 ఏళ్ళ తర్వాత ఆ పండుగను వదిలిరా, పాత దృష్టిలో పడ్డాడు. కొత్త వాడు వస్తాడు, ఏదో తమాషా చమత్కారం చెప్పు రకరకాలుగా ఆ దాంట్లో పడతారు. అట్లాంటిది అప్పటి నుంచి ఇప్పటిదాకా గురుగటాక్షంతో ఇంకా ఏదో 10 మంది మీపోటి వాళ్ళు వింటున్నారంటే అది చాలా విచిత్రం. స్వామి అనుగ్రహం అనుకోవాలి. అంటే 3 సంవత్సరాలు వ్యాసుల వారు రాశారు బదరికాశ్రమంలో. ఇంత ఓపిక రాయడానికి ఎవరు దొరుకుతాడు, ఎవడో దొరుకుతాడు. ఎవడో దొరికితే ముద్రారాక్షసాలు పోతాడు, అది దిద్దుకోలేదు వీడికే కాలేకపోతుంది. అందుకని బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. బ్రహ్మగారిని చెప్పారు, ఈ దేవతలంతా గొప్పవాడే కానీ పండితులు మాత్రం ఒక్కడే. గణానాం త్వా గణపతి కుంభపావకే కవిం కవీనాం కవీనాం కవి. ఆ ఒక్క పండితుడే ఉన్నాడు, ఆయన్ని పట్టుకో ఆయన రాస్తాడన్నాడు. సరే ఆ వినాయకుడిని ప్రార్థించాడు. ఆయన నాడు నాకు ఇదే పనే, నీకంటే పని మాట్లాడలేదు. మేము 3 వచ్చినప్పుడల్లా నవ్వుకుంటూ పోతే నీ పక్కన కూర్చోని నేను ఎంతసేపయ్యా, నన్ను పిల్లలని వాడు ఉండడు, ఏ పని చేసినా నన్ను ముందు పిలుస్తాడు పసుపు గణపతి పెట్టి. మరి నేనెక్కడ కూర్చుంటాను, మరి అయితే ఏమిటన్నా ఏం లేదు, నేను ఊరుకుంటూ ఉంటాను చెప్పేస్తున్నాను, ఎప్పుడు తప్పవా అప్పుడు ఆపేసిపోతాను. పెద్ద కన్యను పెట్టాడు విఘ్నేశ్వరుడు. వ్యాసో నారాయణో హరి అసలు వారు ఆలోచించారా? అజ్ఞాతవా మా లిఖ క్వచిత్. సరే ఈ సరుకు మంచిది, నేను చెబుతూ ఉంటా, నువ్వు రాస్తూ ఉంది, కానీ నీకు తెలియకుండా మారుతున్నాయి. నేను చెప్పింది నేను తెలుసుకుంటా రాసు. ఓం అన్నాడు, కోవిడ్ చంగీకారి. సరే అంటే ఆయన నాకు తెలియదు ఏమిటి, ఈయనకుండా ఉండే కానీ ఆయన గిముక్కులు చేశాడు. అష్టౌ శ్లోక సహస్రాణి అష్టౌ శ్లోక శతాని చ అహం వేత్తి శుకులో వేత్తి సంజయో వేత్తి మానవా. 8,800 శ్లోకాలు వరసరసగా ఆ ఒప్పుడు పోతే తొండానికి కరం పెట్టే ఎలా చేస్తుంటే ఏం ఆశీర్వదించమా అంటే నేను పెద్ద చదువుతా సబ్జెక్ట్ ఏమో కదా అన్నమాట. అర్థమని స్పీడ్ పెరిగిన ఉంది, సబ్జెక్ట్ ఏమో ఉండదు. ఇది మహాభారతం పచ్చమ వేదం. దీనితో ఇది పారాయణ చేస్తే దేవతలకు మేధస్సులతో హోమం చేసినట్టు అవుతుందని స్వాధ్యాయ బ్రాహ్మణం. ఇతిహాస భారతాదేహ అన్నారు ఉజ్జారణ్య భగవత్పాదు. పురాణాది బ్రహ్మాండాది అన్నారు. ఇతిహాస పురాణాభ్యాం వేదం సంపూర్ణమయ్యే అన్నారు మనుషులు. ఇతిహాస పురాణైశ్చ సత్వదేవ జనై వేదమే చెప్పింది ఇతిహాసాన్ని గురించి. ఇది ఇహ ఆసీత్, ఇది జరిగిందా భారతం, ఇది ఇక్కడ ఇలా ఉందిరా అని చెప్తున్నది. అసలు వేరులోనే ఉన్నది కనుక ఇటువంటి వేదం పంచమ వేదం బ్రహ్మగారికి ఐతరగా ఉండే కనుక బ్రహ్మాండ పురాణం ఐదో తలకాయ కొట్టివేయబడుతుంది శంకరుని చేత. ఆ ఐదో తలకాయతో పురాణాలు ఉచ్చరించారు. పురాణాలు ఉచ్చరించాలంటే ఎప్పుడూ ఉండే శాశ్వతమైన వేదం వలె నిత్యం వేదాంత ఉపములు మాత్రమా యజామిని స్వర ప్రకృతి ప్రత్యయ నియమాలు చాలా ఉన్నాయి. నీవు లేవు లేకపోయినా వేదముల యొక్క సమన్వయం కోసం పుట్టిన గ్రంథం. అందులో తత్రాపి భారతం బాగా చదివి అర్థం చేసుకుంటే కానీ వేదార్థం సమన్వయం కావు సక్రమంగా. కనుక ఇది మంచిగా లేదు. ఇటువంటి వేదాన్ని మూడినప్పుడు అందుకని ఒక ఘట శ్లోకం గణపతి కూడా ముట్టుకుంటూరని ఒక శ్లోకం పరిచయం. అంటే అర్థం ఏమిటంటే భారతే అర్ధగౌరవం, భారతంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే అర్ధగౌరవం. ఒక రకంగా మీరు చూడండి భారతంలో కథలో మయసభం. ఆ మయసం ఏమిటి, నీళ్లున్న చోట నీళ్లు లేనట్టు, నీళ్లు లేని చోట ఉన్నట్టు, ద్వారం లేని చోట ద్వారం ఉన్నట్టు ఆ భ్రమ. ఒక్క మయసమ కాదు భారత గ్రంథం అంతా, భారత గ్రంథం అంతా విపరీతార్థాన్ని స్ఫురింపజేస్తూ ఉంటుంది. అది ఒక మయసమ. నదీజలం కేశవ నాదికేతు, నది అనగానే జలం అనిపిస్తుంది మనకు సాధారణంగా భ్రమ. నదీజ లంకేశవ నాదికేతు నాగవాయ నగరాజిషు ఓను ఏష అంగనావేషధర కిరీటి జిత్వా అవాయం నేష్యతి చ అద్య గావా. గావా అనిపిస్తుంది, వయం అనిపిస్తుంది. అవాయం అని అంటే ఇటువంటి క్లిష్టమైన ఇది మోస్తరి ఇట్లాంటివి 8,800 శ్లోకాలు. దాన్ని బట్టి ఆధునిక విమర్శకులు అన్నారు వ్యాసుల వారు రాసింది 8,800, సూతుల వారు రాసింది కొంత, ఉవాచాన్న చోట్ల రైటర్ కింద లెక్క కట్టారు వారు. ఇది విపరీతమైన ఆలోచన. ఋగ్వేదకాలం, యజుర్వేదకాలం, మాండూక్యోపనిషత్తు రాసిన రోజులు వేరు, కఠోపనిషత్తు రాసిన రోజులు వేరు అనుకునే ఈ నితండవాదము యొక్క హేతువాద ప్రపంచంలో అదొక ఆనందం. 8,800 శ్లోకాలు అహం వేర్పి. మా కుర్రవాడు శుకుడు తెలుసు, సంజయో వేర్తివ నవ గీతాశాస్త్రం సర్వం ప్రత్యక్ష దర్శివ అని వ్యాసానుగ్రహం పొందిన సంజయుడికి కూడా తెలుసో తెలియదు ఏ వ్యాస భగవాను వేదాలను విభజించి చక్కగా శాఖలు తయారు చేసి నిర్దిష్టంగా ప్రచారాన్ని చేయించారో వారే దీనిని రాశారు కావాలని. ఎందుకని నిగూఢమైన గంభీరమైన వేదాంత వివరణ కావాలని. రెండు, ఇంకా భారతం యొక్క విచిత్రం ఏమిటంటే రామాయణంలో భక్తుంది, కైంకర్య భక్తి, ఆశ్రయ భక్తి, శరణాగత భక్తి. భాగవతంలో భక్తుంది, పారమహంస భక్తి. హయగ్రీవ బ్రహ్మ విద్యాయాం పారమహంస సంహితాయాం పరమహంసలు అవధూతలు భానుభావుల యొక్క పరిపూర్ణమైన పరాత్మకమైన ఏకాంతమైన భక్తి భాగవత భక్తి. భక్తియా భాగవతం బ్రూయాత్, భక్తితోటే చెప్పాలి భాగవతం. ఆ భక్తి పారమార్థిక భక్తి కావాలి. మరి భారతంలో ఏముందన్నారు, మీకు కావలసినవన్నీ ఉండే డిపార్ట్మెంట్ స్టోర్స్ ఏదంటే భారతం. భారతం మాకు అక్కర్లేదనటాన్ని ఎవడికి హక్కు లేదు. అవధూతల దగ్గర నుంచి అవధూతలకు కూడా భారతంలో ఉంది. హంసోపాఖ్యానం శాంతి పర్వంలో మోక్ష ధర్మంలో శ్రీదత్తాత్రేయ గురుమూర్తి పేరు చెప్పకుండా అనేక చోట్ల ఉపదేశాలు ఉన్నాయి మహాభారతంలో. ధర్మే చ అర్థే చ కామే చ మోక్షే చ. మోక్షే చ రాతి జలం ఏమిటండి, మోక్షంలో ఎవరికెవడు సిద్ధప్రాయమైతే అది. మా గురువు గారు మాణిక్యాసురాలు చెప్పేవారు భాష్యం చెబుతూ పాఠం చదువుతున్నప్పుడు, ఆయన కన్ను తెరిచావు కనపడదంతా బ్రహ్మరా, వెనక నుంచి ఆవరింపబడుతూ అదంతా మాయం. అంటే ప్రత్యక్షంలో చూడు, పరోక్షం ప్రత్యక్షం అపరోక్షానుభూతి అంటే అదేగా. కనుక మోక్షం అనేది స్వతంత్రం, దానికి ఎవరూ కామేచ అర్థేచ వాటికి ఏం లేదు. కానీ భారతంలో అది కూడా ప్రతిజ్ఞ చేశారు, ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ భరతుల సభ యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి నతత్వచిత్. ఎంత సవాల్ చూడండి, ధర్మం అర్థం కామం మోక్షం నువ్వేది అది నువ్వు లేదంటానికి వీళ్ళు మా దాంట్లో నిజంగా భారతంలో లేదా రాబోతుంది ఎక్కడ లేదు. ఎక్కడన్నా ఉన్నదా, ఇక్కడెక్కడో ఉన్నది, నువ్వు చూడటం పొరపాటు, పేజీ తీసుకో. ఇటువంటి మహత్తరమైన గ్రంథాన్ని ఇందులో అనేక కోణాలు అనేక దృష్టులు అనేక ఆలోచనలు ప్రధానంగా ఇందులో ఇంకోటి చూపించారు ఏమిటి, గురుభక్తి. అందుకే ఆది పర్వం మొదట్లో ఉత్తంకోపాఖ్యానం ధౌవ్యుల వారి వేదధర్ముడి కదా, అరుణ పాంచాల వైద వీళ్ళ పేర్లన్నీ గురుకుల వాసాల కథలన్నీ ఉన్నాయి, తెలుగులో ఉన్నాయి సంస్కృతంలో ఉన్నాయి. గురుభక్తి, గురుభక్తితో సంబంధమే వేదం. శ్రీ గురుభ్యో నమః హరి ఓం అనందే ఎవడు పరస్ చెప్పడానికి లేదు, ఏ గణపాటి గారు. శ్రీ గురుభ్యో నమః శ్రీ విష్ణవే నమః ఓం నమో భగవతే వాసుదేవాయ హరయే నమః గిరయే నమః అన్నీ అక్కర్లే, ఏం అక్కర్లే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆ గురుతత్వమే ప్రధానంగా వేదము యొక్క సిద్ధాంతం, మనకు భారతము యొక్క స్వరూపం, కేవల గురుభక్తి, కేవల గురు అనుగ్రహం, కేవల గురు కటాక్షం, గురు శుశ్రూష, గురు వచన అనుకరణ ఉన్నవాడు అర్జునుడు. గురు తిరస్కారం, గురు పరాభవం, గురు శాపగ్రస్తత్వం, గురు యొక్క ధిక్కారము, ఇవన్నీ మూర్తి ఉన్నవాడు కర్ణుడు. వాడే తక్కువాడు కాడు. ఈ రెండూ చూపించారు మీరు మహాభారతం బాగా వడబో చూసుకోండి. రెండు పాత్రలు కనపడతాయి. పొద్దునెమిది బలములందు, పొద్దునెమిది అక్షౌగిణి బలములందు వీరుడిద్దరు నీదు తనయుదైరి. అమ్మా కుంతి, నీ అదృష్టం ఏమిటో, వారని మీరని ఎవరు తెగబడి పోట్టాడుకున్నా ఆ ఇద్దరు వీరులు నీ కొడుకులేరమ్మా. వీరమాట ఇద్దరులో తేడా ఏమిటి? ఒకటి గురు భక్తి, ఒకటి గురు తిరస్కారం. ఇది ఎవరికి గురు భక్తి, గురు అనుగ్రహం ఉన్నదో. శివే రుష్టే గురుస్త్రాత గురౌ రుష్టే నా కశ్చన. గురు అనుగ్రహం ఉన్న చోట భగవద్ అనుగ్రహం ఉంటుంది. అందుకే స్వామి సారథ్యం చేశారు గుర్రాలు పట్టుకోని. ఈ కర్మంధుల రూపు మాపుటకి గాని, ఒక కవి అన్నాడు, ఈ కర్మంధుల రూపు మాపుటకి గాని జీతమా భత్యమా నీ గుర్రంబులు తోలునంత పనికి నేనేనా. ఒకవేళ మా సరదా ఉంటే మా ఇంటిలోనే గుర్రాలను తోలలేను. నిజమింటే ధర్మ రక్షార్థమై యోగమ్మునితి పార్థసారథి మహోద్యోగంబు సాగించితి. యతో ధర్మస్తతః కృష్ణ, యతః కృష్ణ తతో జయ. కనుక భారతం బౌద్ధం చెప్పింది ఏమిటయ్యా? ధర్మం. ఈనాడు సమాజంలో అది ఒక్కరి వదిలిపెట్టి మిగతా అన్ని బాగా చేస్తున్నారు. ఊళ్ళకి వెళ్తారు, కొబ్బరికాయలు కొడతారు, పూజలు చేయిస్తారు, ఇళ్లలో ఇంతింత ఒత్తులు పెట్టి దీపారాధనలు చేస్తారు, హారతులు ఇస్తారు. ఒక్క ధర్మం మాత్రం వదిలేస్తారు. పుత్రధర్మం, పితృధర్మం, మాతృధర్మం, గురుధర్మం, శిష్యధర్మం, భార్యాధర్మం, భక్తుధర్మం, స్త్రీధర్మం, పురుషధర్మం, మిత్రధర్మం. అబ్బా ధర్మం అంటే ఏమిటి? అన్నిట్లో ఉంది, ఒక చోటేనా? అది వదులుతున్నా. అది మీకు రావాలంటే ఏం చెయ్యాలి? కవులు చెప్తే రాదు. ధర్మో వివర్ధతి యుధిష్ఠిర కీర్తనేనా. ఈ తొమ్మిది రోజులు ధర్మరాజు సంకీర్తనం జరిగితే అక్కడ ధర్మం మీకు తెలియకుండా మీ మనస్సుల్లో పోషింపబడుతుంది, ఆశ్రయింపబడుతుంది. బలం వివర్ధతి దుర్బోధన కీర్తనేనా. భీమయ్య కీర్తించండి, బలం శరీర బలం, ధాతు బలం, బుద్ధి బలం. బలాలు ఎన్ని రకాలు ఉంటాయి? అన్ని బలాలు. జయో విమర్ధతి ధనంజయ కీర్తనేనా. జయం అనేది ఉన్నదే అర్జున కీర్తన చేత. జయోనా విజయ ఆయనే. అలాగే నయ నీతి ఆరోగ్యం. యమల కీర్తనేన నగుల సహదేవుల కీర్తనం చేత జరుగుతుంది. ధర్మమే మహాభారతం అంతా చెప్పారు. మీరు ఏం చెప్పారని అడిగారు ఎవరు? భారత సాహిత్యంలో వ్యాసులు చెప్పారు ఆయన, ధర్మాదబ్ధశ్చ కామశ్చ సకిమర్థం న సేవ్యతే ఊర్ధ్వబాహు విరోమ్యేష నచ కచ్చిత్ శృణోతి మే వాచం. ఇక అర్ధకామాలు కావాలని ఉన్నదిగా, అక్కర్లేదు వాడు ఎవరున్నాడు? ప్రతివాడికి అర్ధకామాలు కావాలిగా. నువ్వు అర్ధకామాలు కావాలంటే ఎలా అనుకుంటున్నావు? అర్ధకామాలు కోరి తెచ్చుకుందావు అనుకుంటా అట్ట రావురా. మామిడి మామిడి చెట్టు కావాలంటే మామిడి టెంక వెళ్ళాలి, కొబ్బరి బోండా పాటి పెడితే కొబ్బరి చెట్టు వస్తుంది, కొబ్బరి వస్తాయి. కానీ నువ్వు ఊరికే రావాలి రావాలంటే ధర్మాత్ అర్థ, వెనకటి ధర్మమే ఇప్పుడు అర్థం, వెనక ధర్మం ఇప్పుడు అర్థం. అది కొంచెం పీరియడ్ మారితే అలా పరిపక్వం అవుతుంది. ఒక బిచ్చగాడు వచ్చాడు ఒక సాగుగారి దగ్గరికి, సదాగా ఉన్నాడు ఇంత ఎదురుగా ఉన్నావు ముద్దులాగా పో పని చేసుకోలేవా నువ్వు అనుకోవడానికి తప్ప కోపం ఉన్నాయి, వాడికి కోపం ఉన్నారా దుఃఖం ఉన్నారా వాళ్ళు రెండు రాలే దానికి పక్క 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 అనుభవంతో ఏం లేదు. నేను కూడా నీలాగా ఒకప్పుడు ఉన్నవాడిని ఇట్లా అని ఈ స్థితికి వచ్చాను. పండగ వాడిని నువ్వు ఎందుకు ముద్దమవుతున్నావే నా క్లాస్ పోతున్నావు నాకు ధర్మో విమర్ధర్మాత్ ధర్మాత్ కామ, ధర్మమే కామం కూడా ధర్మార్థ కామాలు ఏంటంటే ఏంటన్నారు ధర్మం వల్ల అర్థము వస్తుంది కామము వస్తుంది. కానీ నిజమైన ఫలం ఈ రెండు కాదు, మోక్ష నాలుగు పురుషార్థాలు నాలుగు కామ ప్రకారాల గేట్లు ఉన్నాయి. మొదటి గేటు ధర్మం, చివరి నాలుగు ధర్మం. తత్ర ప్రవృత్తి నివృత్తి రూపో ధర్మ శాఖాద్వయం పరిమితం ప్రవృత్తి నివృత్తి. ప్రవృత్తి ధర్మాన్ని ధర్మం అన్నాం, నివృత్తి ధర్మాన్ని నిశ్రేయసం అన్నాం, ఇది అభ్యుదయం అన్నాం అది నిశ్రేయసం అన్నాం. కానీ మొత్తానికి ధర్మమే అది కూడా. ఇక ధర్మం వల్ల ఎందుకయ్యా అర్థం, అర్థం వల్ల ధర్మం పోషింపబడుతుంది కనుక మరి కామం ఎందుకు? కామం ఓన్లీ మెయింటెనెన్స్. మీకు ఫ్యాక్టరీ రన్ చేశారు, మెయింటెనెన్స్ ఖర్చు 14,000 ఉన్నారు మాకు వెంకటేశ్వరం ఎండబడానికి. మెయింటెనెన్స్ ఖర్చు తీసేయండి బాగుంది అది ఎందుకండి వెళ్ళవ దుబ్బారా ఆ తీసి మారేద్దామంటే అసలు ఫ్యాక్టరీ నడుస్తేగా. ఫ్యాక్టరీ నడవాలంటే మెయింటెనెన్స్ ఎలాంటిదో మీ శరీరానికి కామం అనే పురుషార్థం కూడా ఓన్లీ మెయింటెనెన్స్ వలే. ఇది ప్రాజెక్ట్ కిందన కాదు, లెక్కల్లోకి రాదు, ఐటీలోకి పోదు, ఇంకోటి పోదు. కేవలం మెయింటెనెన్స్ వంటి కామమే పట్టుకొని ఊగులాడేవాడు ఉన్నాడే వాడంత దౌర్భాగ్యుడు, అవివేకి, అప్రయోజకుడు, విషయం తెలియని వాడు ప్రపంచంలో లేదు. నిలబ చేను వేశాడు, ఎరువు పెట్టాడు, గుమ్మిచ్చాడు ట్రాక్టర్లతో, నిలబనాలు కొన్నాడు చాలా కష్టపడి, మిరప చెట్లు వేశాడు, మిరప మొక్కలు ఉన్నాయి, ఈ లోపల గడ్డి ఒలిచింది, కూలీలను పెట్టాడు, గడ్డి కోయించాడు, ఆ గడ్డి తీసి ఇద్దరుకు వేస్తున్నాడు. నాకు మేధావి చూశాడు ఈయన మిరప చేయని ఇంత కష్టపడి ఎందుకు చేశాడో తెలుసా, ఈ కలుపు కోసమేమని, కలుపు కోసం మిరప చేయని వేసే రైతు ఉంటాడండి ఎక్కడైనా. నిలపగా దిగుబడి చూసుకుంటాడు అది వాడు పెదవ కలుపు. ఈ కలుపు వంటిది అర్థకామాలు, అసలు తిరుగుబడి మోక్షం. అందుకే నారాయణం నమస్కృత్య నరంకి ఇంకోరంట భారతంలో ఏముందయ్యా అంత కథ స్టంటు యుద్ధాలు గదలు ఆట అంట. అసలు మొదటి శ్లోకం ఏంటన్నారు వివేకానంద పండితులు ఏ వ్యాఖ్యానం చేశారు, నర నారాయణ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమ. నారాయణ అంటే ఎవరు? తత్పదార్థం. నరులంటే ఎవరు? త్వంపదార్థం. దేవీం సరస్వతి చైవ అసి అనే మహావాక్యం ఉన్నదే ఆ సరస్వతి, ఆ తత్వం అసి, ఆ తత్వమసి అనే మహావాక్యాన్ని ప్రధానంగా చేసుకోవాలని ప్రారంభించిన మొదటి శ్లోకము ఈ మహావాక్యం. మీరు ఈ శ్లోకము దేవీ భాగవతంలో కనపడుతుంది, మరొక చోట కనపడుతుంది కూడా మనం చేస్తున్నా. కానీ స్టార్టింగ్ పాయింట్గా కనబడేది భారతుడి. నీకు ఇంకో సూత్రం ఉన్నది బాగా పురాణాన్ని విమర్శించి ఆలోచిస్తే, ఇది ఒక సంప్రదాయం ఉంది, పురాణం అనేది ఒక సంప్రదాయం, దీనికి కొంచెం ప్రత్యేకత ఉంది. ఇది మా బాలవ్యాస వాళ్ళ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, మండలీయ వెంకటశాస్త్రి గారు ఈ సంప్రదాయాన్ని గౌరవించేవారు. మా తాతగారు మల్లాది రామకృష్ణ మహాపరిచి చైలు పండిత ప్రవణ వ్యాఖ్యాన వాచస్పతి, వారు అష్టాదశ పురాణాలు ఆరోహణం చేసి సంతక పురాణ అధ్యయనం చేస్తూ ఉండేవారు. అనౌచిత్యం అంతరార్థం రెండు వేలే చేయాలి పురాణం. ఈ అనౌచిత్య ప్రసంగం చాలా అపచారం ఉంది, సంప్రదాయానికి కొన్ని విలువలు ఉన్నాయి. దీనికి అందుకనే ఒక సంప్రదాయబద్ధంగా పురాణం కలగాలి. ఆ దాన్ని అప్పుడే పురాణ విజ్ఞానం శోధిస్తుంది జాగ్రత్తగా. కనుక దీంట్లో మనం బాగా సంప్రదాయాన్ని చూడాలి. ఇందుట్లో అది ఉంది అది లేదు ఇది లేదు అనుకోకూడదు. కనుక బ్రహ్మవిద్యాస్వరూపం అంతా ఇందులో ఉంది. మహాభారతంలో లేని బ్రహ్మవిద్య మరొక చోట లేదన్నారు మా తాతగారు. కారణం మహాభారతాన్ని మూడు చోట్ల భగవత్పాదులు భాష్యం రాశారు, 18 పురాణాలు ఎక్కడ రాయలేదు సూత్రం అక్కడ మళ్ళీ సూత్ర సమితి చూపించారు, ఒక్క భారతానికే రాశారు మూడు చోట్ల. అటువంటి మహాభారతాల్లో అనేక సందేశాలు. ఇంకో మాట కూడా ఉంది, మహాభారతం ఈనాడు మనకేమిటి అవసరం? ఏనాడో జరిగింది, ఒక్కటి అవసరం మాత్రం ఉందండి. ఇది కనుక సంకీర్తనం జరుగుతూ ఉంటే ఇందులో ఉన్న పాత్రధారులైన దేవ యక్ష గంధర్వ పితృ సమస్త భూత కోటి కూడా వారి యశస్సును మనం చెప్పుకోవటం చేత వారికి సుఖమైన ఆనంద నివాసం కలుగుతుందన్నారు ఒకటి. రెండవది ధర్మస్థాపన కోసం తయారు చేసిన ఋషి రుణం తీరుతుందన్నారు రెండు. జాయమానో వై బ్రాహ్మణస్తే బ్రహ్మచర్యేణ ఋషిభ్యేణ దేవేభ్యజయా పితృభ్య బ్రహ్మచర్య చేత ఋషి రుణం తీరుతుంది. మూడవది మహాభారతం ఇవాళ కూడా చాలా అవసరం. మీరు ఏది కోరుకుంటే అలా ఆ దృష్టితో వెళ్ళండి. ఎలా అవసరం అంటారు, భారతంలో పాత్రలన్నీ సజీవం అని నా ఉద్దేశం. ధృతరాష్ట్రుడు ఉన్నాడు వాడు చావలే, ఎక్క ఉన్నాడు మనంటే ఉన్నాడు, కొడుకుల మీద మమకారం కలిగిన విధవలంతా ధృతరాష్ట్రుడు కోపటే. కొంపలు కూల్చే బాబబంధు ఉన్నారో వాడు శకునే. శాలకో గృహనాశాయ, చూసారా శాలకో గృహనాశాయ, భారతమే చెప్పునొచ్చాడుగా. మన పిల్లవాళ్ళని దుర్యోధనులాగా పెంచుతామా, పుట్టి పాండవులను పెంచినట్టు పెంచుతామా? చూసుకోండి ఒక్కసారి, ఇవాళ సమాజంలో 190 పాళ్ళు ప్రతి తల్లి తండ్రి గాంధారి ధృతరాష్ట్రుడు దుర్యోధనుని పెంచినట్టు పెడుతున్నారు. పిల్లలే తింటారు తప్పు, పిల్లలే వాళ్ళు అమ్మాయికులు వాళ్ళు మీరే చెప్తే అదే వింటారు బాబు. అలాగే మహానుభావులు ఇల్లాల్లో ఉన్నారు, గాంధారి ఉంది, ప్రపంచంలో ఉన్నవన్నీ భారతంలో ఉన్నాయి, అవి ఈనాడు కూడా ఉన్నాయి. కనుక నేటి సమాజానికి భారతంతో సంబంధం లేకుండా ఎలా పోతుంది చూడండి. ఇక కొన్ని విషయాలు ఉన్నాయి, భారతంలో ఒక రకంగా బాగా ఆలోచిస్తే నాకు కనపడేది ఏమిటంటే 18 పురాణాలు ఉన్నా వాళ్ళు కొంచెం ఇంట్రడక్షన్గా వెళుతున్న దృష్టి, 18 పురాణాలు ఉన్నా కలియుగాన్ని ఫేస్ చేసి చెప్పిన గ్రంథం భారత్. కలియుగంలో కావలసిన అధికారులకు కావలసిన విషయాలన్నీ చెప్పడానికి కోరుకున్నది భారతం కానీ మరొక అర్థం కాదు. అందుకే సులభాతి సులభంగా గోధర్మ సర్వధర్మానాం భవతపరమోమత కించపం ముచ్చతే జంతు జన్మ సంసార బంధనాత్. అడిగి 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 ధర్మరాజు చివరికి ఇంతలేదుగా, ఆపద్ధర్మాలైన సందేహ ధర్మాలైనవి, మోక్ష ధర్మాలైనవి, జ్ఞాన ధర్మాలైనవి, ఆశ్రమ ధర్మాలైనవి, వన ధర్మాలైనవి, చివరి గడుగుతా ఇది అనుశాసన పర్వం చివరి భాగంలో మాట ఇది. అంటే మందముగ్ధులు, మందాధికారులు, మందశ్రద్ధులు, మందసత్తులు అయిన అల్పసత్తులైన జగత్తులో జీవకోటి పుట్టబోయే కలియుగంలో వారు కృతార్థులు కావటానికి ఏమిటి మార్గం అని ధర్మరాజు అడిగినట్టు ఇందులో ఇంకో దృష్టి కూడా చూపించారు. కలవు పంచ నిషిద్ధతే సన్యాసం ఫల పైతృకం దేవరాజు సుతోత్పత్తి అగ్నిహోత్రం గవారంభం. ఈ ఐదు కలియుగంలో నిషేధించారు. సరే దానికి బాధకంగా తదహరేవ ప్రవృజే ఆ విషయాలు వేరనుకోండి, అది అధికారి ఉత్తమాధికారులు సంగతి. గృహస్థ ధర్మ పోషణ అనేది మహాభారతంలో చూపించారు ప్రత్యేకం. దీనికి వేదికగా చూపించింది మహాభారతం ఉద్యోగ పర్వం సంజయ రాయబారం. సంజయ రాయబారంలో విమర్శించి చెప్పింది ఏమిటి? నగర్మణ ప్రజయాధనే త్యాగే నైకేయము తత్వమానసు గురు కర్మ కర్మ నైవై సంసిద్ధి మాస్తిక జనకాదయ కర్మను మేము అధికారస్తే మా ఫలేషు కదాచన కర్మ చేయి కర్మవులు. రెండు వేల భాగంలో చెప్పబడి చక్కగా అక్షయ సుహృతం జాతు యాచిన అపామ శోభ భూతా విభా అన్ని రకాల లేదని చెప్పింది మంత్రం బ్రాహ్మణం. కానీ నిష్కర్షగా అదే ఇదా అని చెప్పలే, దానికోసం భారతం పుట్టింది. అందుకని ప్రత్యేకంగా ఇక్కడ మహాభారతంలో గృహస్థాశ్రమ ప్రమేయాన్ని ప్రాముఖ్యంగా వర్ణించబడ్డది. బాగా ఆలోచిస్తే ఇలా అనేక భాగాలతో కూడినటువంటి మహాభారతం అనేకమైన ప్రశ్నలు అనేకమైన వితర్కాలతో కూడా కూడి ఉన్నది. చిన్న వాటి మనవి చేస్తా మీకు స్థూలంగా, పెళ్లి కాకుండా ఇద్దరికి విలువలు పుట్టారు. ఒక ఆమె వ్యాసుల వారి తల్లి, ఒక ఆమె కుంటిదేవి. వ్యాసుల వారు జగత్పూర్జుడు, జగద్గురువు, వ్యాస పూర్ణిమ ఎంతో గొప్ప స్థాయి. కర్ణుడు దుష్ట చతుష్టయంలో వాడు దౌర్భాగ్యుడు, అన్నికి పాపాత్ముడు, మందభాగ్యుడు, వాడు గురుద్వయం. ఇద్దరు కన్యాపుత్రులు, ఏమిటండి తేడా? ఏమిటి మీ భాష్యాన్ని చూడండి. ఒక రకంగా ఆలోచించంగా దృష్టిలో చూస్తే మరి ఆ ఓని ఆదిగాత్వం కుంతి ఉత్తమ వీర క్షత్రియ స్త్రీ కన్య ధర్మ సూక్ష్మాన్ని విచారిస్తే యుధిష్ఠిరో ధర్మమయో మాతృమ. ధర్మరాజంటే ధర్మమే వృక్షం పక్షం. యుధిష్ఠిరో ధర్మమయో మాతృమ స్కంధ అర్జున భీమసేన తస్య శాఖ మాద్రీసుతో పుష్పఫలే సమృద్ధే. ఈ చెట్టుకు పాము కుదురు వేరు ఎవరు మూలము అహము. శ్రీకృష్ణ స్వామి వారు అంటారు దాని పాము కుదురు నేత్రా ఈ చెట్టుకు సంజయుడితో చెబుతారు స్వామి. నేనే ఒక్కడే కాదు బ్రహ్మచ నన్ను తెలియజేసే వేదం శబ్ద బ్రహ్మ బ్రాహ్మణాశ్చ అధ్యయన పఠన ఆంతరంగిక జ్ఞానాలు కలిగిన బ్రాహ్మణాశ్చ వారు ముగ్గురు ఇక మీ చెట్టుంది. సుయోధనో మన్యుమయో మహాద్రుమ కోపం ద్వేషం పాపం అది చెట్టు దుర్యోధను స్కంద అకర్ణ చకునిహీత శాఖ అయ్యా దుశ్శాసన పుష్పఫలే సమృద్ధి మూలం రాజా ధృతరాష్ట్ర అవనీసి దాని కుదురు మీ బుద్ధిరా పుత్ర ప్రేమ పరాయి. కనుక ధర్మం మహాభారతంలో ధర్మరాజు ప్రవర్తన ఎప్పుడూ ధర్మమే, ఆలోచించడానికి ఏం లేదు, ధర్మం అని. ధర్మశాస్త్రజ్ఞుడు ధర్మశాస్త్రం పని, వేదాంత ఆధ్యాత్మ వేదాంతమని, నీతి విచక్షణుని నీతి శాస్త్రం పని, కవి వృషభులు మహాకావ్యమని, లాక్షణికులు సర్వలక్షణ సంగ్రహం అని, ఐతిహాసకులు ఇతిహాసమని, పరమ పౌరాణికులు బహు పురాణ సముచ్చయమని. నన్నయ్య గారి మాట ఎంత చక్కగా చిన్నది మాట, చాలా శోధించారు పాపం మహానుభావులు, వాళ్ళకి అంజలి ఘటించారు. తిరుగ్గదా తీసి మారేస్తే అది అవివేక, మనకు తెలియక దాన్ని తీర్చడం, మనం తెలిస్తే దాని స్వారస్యం తెలుస్తుంది. ఎంత చక్కని మాట అన్నాను, పరమ పౌరాణికులు బహు పురాణ సముచ్చయం. భారతాన్ని అనేక పురాణాలు చదివి అర్థం చేసుకోరా, భారతంలో చూసా వాళ్ళని పేరాలో ఏమో అనుకోకు. బహుపురాణ సముచ్చయం కారణం 18 పురాణాల అనంతరం రాసిన మహాగ్రంథం. దీని కొరికి పాలించి పురాణాల్లో అక్కడక్కడ ఉన్నాయి, దాన్ని రూపించారు. మహి కొనియాడు చూడ వివిధ వేద తత్వేది వేదవ్యాసుడు ఆదిముని పరాశరాత్మందు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పొరుగుచుండ చేసే భారతం. మళ్ళీ ఇంకో మాట, విశ్వజనీనం సమస్త ప్రజలకు సంబంధించింది. ఒక ఆశ్రమం, ఒక వర్ణం, ఒక గ్రూపు, ఒక తెగ, ఒక వయస్సు, ఒక అధికారి, ఏ అధికారికైనా ఇంట్లో చక్కగా అందరికీ సంబంధించినటువంటి మాట. ఇంటి మహత్తరం ఇది గ్రంథాన్ని వేదవ్యాస మహర్షుల వారు రచించారు, ఇక్కడ అనేక రకాలు చూపించారు. ఎట్లాగంటే ఉద్భవములు కూడా అన్ని చాలా రకాలుగా ఉన్నాయి, స్పర్శ దృష్టి సృష్టి రకరకాలుగా మనకు అనేక రకాలైనటువంటి సృష్టిలన్నీ కూడా చెప్పారు ఇప్పుడు. ప్రత్యేకంగా మనం చూస్తే సంత్య దేవ నికాయాశ్చ సంకల్పాత్ జనయంతి ఏ వాచా దృష్ట్యా తథా స్పర్శాత్ సంఘర్షేణ ఇది పంచర. మనుష్య ధర్మ దైవేన ధర్మేణ నహి దృశ్యతి ఇది కుంతి విజానీ వేరుతే మానసోజ్వర. ఆశ్రమవాస పర్వంలో వేదవ్యాస మహర్షి వారు కుంతి దగ్గరికి వచ్చి ఆమె దుఃఖపడుతూ ఉంటే, కన్యాగర్భం కలిగిందని అనుకుంటూ ఉంటే దుఃఖపడబో తల్లి, ఇది దేవతల యొక్క స్వీయ శక్తి ప్రభావం. ఇక్కడ కుంతి ఎందు వ్యభిచారం కానీ సంగమం కానీ సంతానోత్పత్తి కాదు, ఆ భగవంతుడు ఆ సాక్షాత్ ఇంద్రుడు 5 రూపాలుగా అవతరించదలుచు ఉన్నాడు. దేవనికాయ సంకల్పాజ్జనయం ఎట్లా, వాచ దృష్ట్యా ఇది సంభావమా, ఎందుకు కాదు. నదిలో ఒక గొర్రం ఉందనుకోండి, అందులో ఒక చేప తిరుగుతూ ఉంటుంది, చేప పిల్లలు వెంట వేసుకొని కూలీలు ఒళ్ళో పెట్టుకొని పిల్లవాడిని తీసుకెళ్ళినట్టు తీసుకెళ్ళవు, పిల్ల అవతల వద్ద ఉంటుంది, తల్లి అవతల వద్ద ఉంటుంది, దానికి ఆకలేనప్పుడల్లా ఈ తల్లి చేప ఒక్కసారి పిల్ల చేపను చూస్తుంటే దాని కడుపు నిండిపోతుంది ఆటోమేటిక్. మనకు అట్లాంటి ఉంటే వెధవది ఆఫీసులకు టిఫిన్ క్యారీ అవస్థ మనక ఎంత బాగుండేదండి. ఒకసారి ఇంటి వైపు చూస్తే అమ్మ, వాళ్ళ వైపు చూస్తే అయిపోయి మనకి ఇతరమైన శక్తులన్నీ ఇచ్చారు కదా ఇవే. కనుక అది ఒక్కొక్కరికి ఒక్కొక్క శక్తి భగవంతుడు ఇచ్చారు. ఎందుకని, అరే నా దగ్గర ఎన్ని శక్తులు ఉండవో చూడండి రా విధవల్లారా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క శాంతిని చూపిస్తున్నా, దీన్ని బట్టి అయినా మీరు చూసుకోవాలి. ఇక్కడ భూమి మంత్రము నశంకనేనా ఇదేమో ముందు మాత్రము రమ్మని నే కోరగమేనా కోరి తిరిమో ఆతను రానేనా వచ్చనుమో కందియనుంచు ఎచ్చగ నను చేపట్టగానేనా పట్టుకుమో పట్టిన సంగనేనా అరుగంత్యం కుంతి సౌభాగ్యము కరుణశ్రీ గారి మాట ముందు మంత్రము నశంగనేనా ఆలోచించండి. ఇక్కడ ఎవరి ముని దూర్వాసు దూర్వాసులు అంటే ఎవరు గర్భము లేదు కష్టపడి కన్నది లేదు ఇక మరసాల సందర్భము లేదు అహో పురికి స్నానములు నడి కట్టుమేము ఏ స్వర్గోహనాశనుండికి వచ్చి ప్రణయంక భీతికి అర్భములు అంతులేని జననాంతర పుణ్యత ఫలములై ఎవరు వారు ఇనప ముగ్గులు కాదు వండించుకో వచ్చారని కళా భోజనం తీసుకోబెట్టి ఆ ముగ్గురమ్మలకు పెట్టారు కొంచెం మీ వల్ల కాదమ్మా వండిందో కాదని భూలోకంలో తినండమ్మా వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళ వారితో చెప్పారు బ్రహ్మ విష్ణు ఏదో దాన్ని పొగరల్చండి ఎవరు అనసూయక ఈ లోపల దేవతలంతా ప్రార్థించారు బ్రహ్మాండ బ్రహ్మపురాణ వాయుపురాణాలలో కథ శ్రీమత్రాత్రి అవతార ఘట్టం వారంతా అయ్యా తపఫలానికి మీరు ఏదైనా వరమిస్తే కానీ భయపడిపోతున్నామన్నారు. మూడు సాధు రూపాలలో వచ్చారు దిగంబరంగా ఉపవాసం వర్తించారంటే అలాగే ఉన్నది ఎవరో మహానుభావులు ప్రతివర్తాన్ని నిర్ణయం చేస్తారని ముగ్గురు పిల్లలైపోయినారు. వేద వేదంతీరు తిరుగుచుండెను దివ్యమూర్తిత్రయము విడలై వంట ఇంతదోగాడుచుండే గురు ముద్దలు భుజన ముళ్ళు తిరుచు నారదుడు వెళ్ళాడు ఆ ముగ్గురికి చెప్పాడు అమ్మా మీ వారు వచ్చారు అందులో పనికి వెళ్ళాలయ్యా వాళ్ళు ఆ పని ఇంకే ఉంది రాలేదా నారా ఎక్కడున్నా చూపిస్తానమ్మా వారిలో కూర్చున్నాడు నారాయణ నారదుడు నా మేతుడు లోపల ఉన్నారు ఆ ఉద్యోగంలో ఉన్న ముగ్గురు పిల్లలు లేవాలి ఏం చేస్తారు చూడండి కొంగును బట్టి మా పశువు కుంకుమతో ప్రతిభిక్ష పెట్టి మా మంగళ సూత్రములు నిరుపుమంచు సరస్వతి సర్వ మంగళ మంగళ దేవతలు ప్రణత మస్తకలై పడి ఉండి నారదుని మోమున నవ్వులు నాట్యమాడగను. అందులో బ్రహ్మగారి అంశే చంద్రుడు దత్తో నారాయణ స్వయం సాక్షాత్ నారాయణుడే జీవతాత్రేయ గురుమూర్తి శంకరుడే దూర్వాసు మూడు ఋషి రూపాలలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఉన్నారు. ఈ ముగ్గురు ఋషులు ఋషి రూపములై ఉన్న త్రిమూర్తులు వారు త్రిమూర్తులుగా చేయటానికి వీల్లేని పనులకు వీరిని చూపిస్తారు. సోమపుడనే రాజుకు అనంతమైన క్రతు అనుష్ఠానానికి దూర్వాసుని చూపించారు శంకరు. ఆ దూర్వాసుడే శంకరు ఆయన 1965లో సిద్ధి పొందిన తపస్విని మహారాజ్ ఇంగ్లీష్ బయోడేటా ఉంది. నారాయణ అయ్యారని బెంగళూరులో రిటైర్ చేసి ఆయన రాశారు పుస్తకాలు ఫోటోలతో కూడా. ఆ తపస్విని మహారాజుకు అశ్వత్థామ దూర్వాసుడు పరశురాముడు కృపాచార్యులు అందరూ కనబడ్డారు మాట్లాడారు. ఆ దూర్వాసుడు ఇప్పుడు కూడా ఉన్నారు అవధూత లోక ధర్మ తిరస్కృత అటువంటి వాడు ఏడాది వచ్చి కుంతీదేవి పెంకుడు చోట కుంతి భోజ మహారాజు గారిలో మకాన్ పెట్టి ఇక్కడ ఏడాది ఉండదించాలన్నాడు. వద్దంటే తప్పేస్తాడు భయం అలాగే మరి ఎలాగో మరి కోపం రాకుండా చేయాలి సేవ ఎవరు చేస్తారు. పుట్టినప్పటి నుంచి అమితమైన సహనం కలిగిన అద్భుత మేధావి మహాప్రజ్ఞావంతురాలు కుంతి ఆయన టెస్ట్ చేయటానికి వచ్చాడు ఏడాది. ఎందుకని రాబోయే అనర్థాలు దుఃఖాలన్నీ కూడా అనుభవించాలంటే ఈయనకున్న సహనశక్తితో చూడాలంటూ ఈ ఏడాది పరీక్ష పెట్టారు. ఈ ఘోర పరీక్షలో కుంతి నెక్కింది. అనుగ్రహించాడు దూర్వాసుడు బోళా శంకరుడు మహారాజ్ మై నీకు మంత్రం ఇస్తానమ్మన్నాడు. నాకు మంత్రం ఆ పెళ్లి కాలేదు. రాము మంత్రం మంత్రం కాదు. ఈ మంత్రంతో ఎవరిని పిలిస్తే వారు అంతటి సంతానం నీకు సంతానం కూడా రా కాదమ్మా తీసుకో అయ్యో వద్దన్న వద్దంటే నీ నాన్ను కూడా చెప్తున్నాడు. అదే ఏడాది సేవ చేసి చివరకు శాపం కోసం ముని మంత్రం మన సంకనే వచ్చునుమో కనిజనం చుయంచక నను చేపట్టగా నేలా. అంటే అర్థం ఏమిటి? శంకరుడి యొక్క దివ్య లీలా విలాసమే మహాభారత సృష్టి. అందుకే భారతం విన్నా చెప్పుకున్నా రుద్రాభిషేకం చెయ్యాలి, శివారాధన చెయ్యాలి. శివుడు దీనికి కనపడనటువంటి అందుకే ఇద్దరు ఎవరైనా అన్నారు అది కనిపెట్టాడు ఆయన మహానుభావుడు. అందుకే తిక్కన గారి గొప్పతనం కిం అస్థివాలాం కిం కౌస్తుభం వా హరా హరుడ స్కాంద పురాణం ఘటోత్కచుడి కుమారు ఆయన తలకాయ తరిచాడు విష్ణుమూర్తి వారు తరిగిన చావలేవాడు జగదంబా సేవకుడు ఉండరా ఇక్కడే ఉండి యుద్ధవంతా చూడమన్నాడు. అయిపోయింది శ్రీకృష్ణ స్వామి వారికి స్తుతి చేశాడు ధర్మరాజు నీ అనుగ్రహం వల్ల యుద్ధం గెలిచామని. కోపం వచ్చింది భీముడికి, ఏం చేశాడు గుర్రపడి తోలినందుగా మా తమ్ముడు కష్టపడతాడు నేను యుద్ధం చేశాను మా ఇద్దరు ఊరు పేరు లేదు అనుకున్నాడు. అనుకోగానే తెలుసుకోయడానికి బాబా అక్కడ అనుకోకు మీ తమ్ముడు కోప్పడతాడు అసలు మనకెందుకు ఈ తగరాలు 18 రోజులు యుద్ధం బాగా చూసిన వాడు ఉన్నాడు ఇక్కడ బతికి ఆయన దగ్గరికి వెళ్దాం. వాడు ఎవరో తెలుసా అండి? పరమేశ్వరి భక్తుల యొక్క భక్తుడు మహాభక్తుడు వాడు ఘటోత్కచుడి కుమారుడు స్కాంద పురాణం ఇది కావలసినంత వరం. వాడిని శంకరుడుగా చూపిస్తారు ఇక్కడ పూజ. బ్రహ్మాండం ఇప్పుడు లైట్లు తీసుకుపెట్టి అద్భుతంగా ఉంది స్టేషన్ యువతల కొండ మీద నువ్వు తెలియదు కదా మందిరండి. ఆయన అడిగారు వచ్చి పాండవులు కృష్ణుడు అంతా అయ్యా మొత్తం చూసావు నేను ఏం చేశా నాకు కృష్ణుడు కనపడలేదు అర్జునుడు కనపడలేదు బాడు మరి భీముడు అన్నాడు బాడ నూరే పేరు వాడు తాతయే తాతకదా చెప్తాడా పాశాలిటీ మరి ఎవరిని చూసావు అన్నాడు ఎవరో ఒక్కనే వ్యక్తి ఒక్క వ్యక్తి దీర్ఘబాహువులు పాలాగంభీరమైన విగ్రహం ఒకవేపు జడలు మరొకవేపు కిరీటం ఒకవేపు కోమల శ్యామల మాధుర్య లావణ్య సౌందర్యం మరొకవేపు ధవళ ధవళ కర్పూర శ్వేత కాంతి ఒకవేపు పాములు పుసగులుతున్నాయి ఒకవేపు కౌస్తుభమాణిక్యం ఉన్నది ఒక చేతిలో త్రిశూలం ఉంది మరొక చేతిలో చక్రం ఉంది ఎవరో ఒక్క ఆయనే ఉంటున్నారు ఆయన అటు ఇటు వేస్తున్నారు వాళ్ళంతా చస్తున్నారు చచ్చే వాళ్ళ మీద వీళ్ళ బాణాలు పడుతున్నాయి అందుకే అర్జునుడు సాధించింది ఈ స్కాంద పురాణం బహు పురాణ సముచ్చయవచ్చు భారతం చదవాలంటే అన్ని పురాణాలు చదువుకుంటూ కూర్చో ఎందుకని మీరు తెలియాలంటే విషయాలన్నీ పురాణాలే పురాణంలో ఏముందయ్యా అంటే ఏదో కూర్చోవాలి మాట్లాడి నేను అంతకంటే ఇంకేమో పురాణం వచనా ప్రవృత్తి వచనాన్ని నివృత్తి ఇదే భారతంలో ఒక చోట అర్జునుడు అడిగాడు యాసుల వారు అయ్యా నాకు ఒక సందేహం ఏమిటన్నా నా రథం ముందే ఎవరో ఒక ఆయన వెళుతున్నాడు శూలం కొట్టుకొని ఆ శూలంలో నుంచి శూలాలు వస్తున్నాయి శత్రువులు చస్తున్నారు చచ్చిన వాళ్ళ మీద నాబాణాలు పడుతున్నాయి నా కళ్ళతో చూసా అంతా నువ్వు చెప్పాలంటారు నాకు సిగ్గుగా ఉంది ఆయన ఎవరు మాకు ఆయనకు ఎవరి సంబంధం అంటారు అదిగా నీ అదృష్టం అంటారు. కోమల శ్యామల లావణ్య దివ్య మధుర మూర్తి ఆ శ్రీకృష్ణ ప్రభువుగా నీకు రథం మీద కూర్చున్నాడు నీకు నీకు భావం లేకుండా చేసి శత్రువులను ఉండడానికి ముందు నడుస్తున్నాడురా ఆయన శంకరుడురా, శివకేశముల యొక్క అభిన్నమైన అమూల్యమైన అనుగ్రహం పొందిన వాడి చేతురంగ శివుని పూజింపడే దయను సత్యంగు రోడే కనుక నేటికి తల్లుల కడుపు చేతు శివకేశముల యొక్క అభిన్నమైన అద్భుతమైన భక్తి అర్జునుడు ఎందున్నదని కృష్ణార్జునులు పరమ భక్తులని ఆంతర్యంగా ఏవో దేవ కేశవోవా శివోవా అనే విషయాన్ని చూపించారు. ఇక్కడ కుంతి దగ్గర ఎందుకు తేడా వచ్చి పెట్టే రెండే మాటలు చెప్పదు వేస్తున్నా. సత్యవతి దగ్గర ఏమీ లేదు ఆలోచన. కుంతి దగ్గర ఏముంది, ఈ గడ్డబాయి ఏదో మంత్రం ఇచ్చాడు, మంత్రానికి చింతకాయ రాగుతుందా, ఏదో పదవి ఇచ్చాడే పొరపడటాన్ని కొంచెం అలా అపచార భావం కలిగి నేల మీద తిరుగుతూ ఉదయించే సూర్యుని మీద మంత్రం పెట్టేసి ఎవరు నువ్వు ఎవరిని తింటావు వాడినా నీ కన్యత్వము ఒక్క మోదు, నేను కన్య నీ కన్యత్వము ఒక్క మోదు విరుగుతి అంచు నన్ను కొట్టించను భావమంతు ఒక విద్యుత్ సన్నిభావముందు దివ్యాకారుడు ఉదయించే పుత్రుడు వాడే కన్నార్జునుడు చెప్పుకుందో చూసా. ఈ మంత్రము యొక్క పరీక్షా దృష్టి హేళన అనే ఒక చిన్న ఒక డ్రాప్ మాలిన్యం సాధ్వీనాం కౌతూహలం పరం ఇదురనీది చిన్న డ్రాప్ పడ్డది అది ఎల్లార్జ్ అయి పెద్దదై ఆ పిల్లవాడి మీద క్రియేట్ అయింది. పాపం వాడిది ఒక తప్పు చెప్పండి, వాడికి అట్లా ముసించుకోవచ్చింది పాపం. పుట్టింది ఎవరోనో రాక్షసుడు అన్నారు చాలా మంది, సహస్ర కవచ అన్ని అబద్ధాలు తప్పు. మరి ఎవరు ద్విధాభాతి ఏకస్తపన ద్వితీయ కర్మ ఆశ్రమవాస వర్ణంలో కుంతికి వ్యాసుల వారు చెప్పిన మాటల్లో ఈ మాట ఉంది. ఎవరమ్మా నీ కొడుకు తెచ్చాడంటావు, వాడు ఎక్కడ తెచ్చాడు, నువ్వు ఎప్పుడు ఉండేవాడు వాడు. ఆయన సూర్య భగవాను, సూర్యుడే ఒక కర్ణుడుగా ప్రతిబింబంగా వచ్చాడు, మరొక రూపంగా సూర్యుడుగా లోకాలని తప్పింపజేస్తున్నాడన్న. అందుకనే తొమ్మిదవ కర్ణాసి తెలుసురా కృష్ణుడు అన్నాడు కర్ణుడితో. అన్ని ధర్మాలు నీకు తెలుసు, నీకంటే తెలిసిన వాడు లేవు, కారణం సూర్యుడు అని. సూర్యుడికి తెలియని ధర్మం ఉంటుందా, సర్వధర్మజ్ఞుడు కర్ణుడు. కానీ ఈ కారణం తల్లి యొక్క ఆ అపచారం అనే దాని వల్ల రెండవది మన్యుసూక్త మంత్రవర్ణంలో చెబుతారు ఒక మాట, ఎస్తే మన్యో ఏకజత్వం. మొత్తం మంత్రం చదవం, నువ్వు ఏకజుడివి, ఓ మన్యు దేవత అభిమాని దేవత అధిష్టాత్రి దేవత, నీకు శక్తి చాలా గొప్పది, నా శత్రువులను సంబంధించి ఎందువలన ఏకజ ఒకే రకంగా ముఖ్యం ఉంది. ఒక ఏకజుడంటే ఎవరుందా, మనమంతా ద్విజులం కదా అనుకుంటారు, ద్విజులంటే ఈ ద్విజత్వం లేదు. జన్మనా జాయతే సూత్ర కర్మనా జాయతే ద్విజ ఆ మాట లేదు. ఎవరుగా పుట్టాడో వాడుగా సంస్కరింపబడితే వాడు ఏకదు, ఒకడుగా పుట్టి మరొకడుగా సంస్కరింపబడేవాడు ఉన్నాడే వాడు ద్విజు, ఒకడుగా పుట్టి మరొకడుగా సంస్కరింపబడకూడదు. ఒకడుగా పుట్టాడనుకోండి, ఒకడుగానే సంస్కరింపబడితే వాడు ధర్మ వ్యాధులతో వాడు అవుతాడు. జాతిలో ఏం లేదు, ఏ జాతిలో కూడా ఒక వాడు ఉండొచ్చు. దేవీ భాగవతం వశిష్ఠుల వారు జనకరాముని శపించారు, జనకరాము మూలస్థామని వశిష్ఠుని శపించారు. గురువు వచ్చారు వారు గురువుగారు వచ్చినట్టు అంత తపస్యాగ్ఞ. స్వధర్మంలో ఉన్నటువంటి ఏ వ్యక్తికి అయినా అంత పవర్ ఉన్నది. స్వధర్మాన్ని వీడితే వాడు ఎంత గొప్పవాడైనా అంత అధోగతి ఉన్నది. వ్యర్థం